ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. ఈ వారం చేను కబుర్లు కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ విద్యార్థులు మీ ముందుకు మొక్కజొన్న సాగులోని మెలకువలు అనే అంశంతో మీ ముందుకు వచ్చారు. మొక్కజొన్నను మనము ఆహారంగానే కాక దాణా రూపంలోనూ, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగాను, పేలాలు, తీపికండి మరియు బేబీ కార్నుగాను ఉపయోగించడం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం 16 లక్షల ఎకరాలు, ఉత్పత్తి 16 లక్షల టన్నులు మరియు దిగుబడి ఎకరాకు సుమారు 12 క్వింటాలుగా నమోదు చేయబడింది. మొక్కజొన్నలో కాలపరిమితిని బట్టి దీర్ఘకాలిక 100 నుండి 120 రోజులు, మధ్యకాలిక 90 నుండి 100 రోజులు మరియు స్వల్పకాలిక 90 రోజులలోపు రకాలు అందుబాటులో ఉన్నాయి. అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో 3 రైతుల మధ్య జరుగుతున్న సంభాషణ మనం విందాం.
అరే నరసింహ, ఎట్లున్నావు? బాగున్నావా?
బాగున్నా లక్ష్మణ. ఇంతకు ఈ ఖరీఫ్ లో నీ పొలంలో ఏం పంట వేద్దాం అనుకుంటున్నావు?
నా పొలంలో మొక్కజొన్న వేద్దాం అనుకుంటున్నా, ఏమంటావు?
అరే నేను అదే అనుకుంటున్నా. పదా, మన వేదన్న వాళ్ళ అమ్మాయి హైదరాబాద్ లో వ్యవసాయం గురించి చదివిందంట కదా, పోయి ఆమెనే అడుగుదాం.
ఓ అవును కదా.
అదిగో మన లక్ష్మి కూడా వస్తుంది, పదండి పోదాం. ఏం వాసవి,
బాగున్నావా?
బాగున్నా. అందరు ఎట్లన్నారు?
బాగున్నాము వాసవి. మేము మా పొలంలో మొక్కజొన్న వేద్దామని అనుకుంటున్నాం, మరి దాని గురించి కొన్ని వివరాల కోసం నీ దగ్గరకు వచ్చాం.
సరే అడగండి.
వాసవి, ఈ మొక్కజొన్నలో ఏ రకాలు ఉన్నాయో వాటి గురించి చెప్పు.
మొక్కజొన్నలో చాలా రకాలున్నాయి, అందులో కొన్ని ముఖ్యమైన రకాలు చూడండి. DHM 111, దీని పంట కాలం 90 నుండి 95 రోజులు. దీని దిగుబడి ఎకరాకు 25 నుండి 30 క్వింటాల్ వరకు వస్తుంది. ఇది ఆకు ఎండు, కాండం కుళ్ళు మరియు కంకి ఎండు తెగుళ్లను తట్టుకుంటుంది. అలాగే DHM 113, దీని పంట కాలం 105 నుండి 120 రోజులు. దీని నుండి వచ్చే దిగుబడి ఎకరాకు 28 నుండి 30 క్వింటాలు కావచ్చు. ఇది కాండం తొలిచే పురుగు మరియు పూత తరువాత వచ్చే ఎండ తెగుళ్లను తట్టుకుంటుంది. ఇంకా DHM 115 విషయానికొస్తే, దీని పంట కాలం 85 నుండి 90 రోజులు. ఎకరాకు దీని నుండి వచ్చే దిగుబడి 26 నుండి 28 క్వింటాలు ఉంటుంది. ఇది ఆకుమాడు, తుప్పు మరియు కాండం కుళ్ళు తెగుళ్లను తట్టుకుంటుంది.
అలాగే DHM 117 అనే రకం గురించి నేను విన్నాను. ఇది కాండం తొలుచు పురుగును, ఆకు ఎండు తెగుళ్లను బాగా తట్టుకుంటుందంట కదా, నిజమేనా వాసవి?
అవును, ఇది చాలా మంచి రకం. దీని పంట కాలం 95 నుండి 100 రోజుల వరకు ఉంటుంది. దీని దిగుబడి ఎకరాకు 30 నుండి 35 క్వింటాల వరకు ఉంటుంది. ఇంకా ఇది పూత తరువాత వచ్చే కాండం కుళ్ళు తెగుళ్లను కూడా బాగా తట్టుకుంటుంది. ఇంకో రకం DHM 119, దీని పంట కాలం కూడా 95 నుండి 100 రోజులు. దీని నుండి ఎకరాకు 30 నుండి 35 క్వింటాల దిగుబడి వస్తుంది. కాండం తొలచు పురుగు మరియు ఆకు ఎండు తెగుళ్లను ఇది తట్టుకోగలదు. ఇక ఇంకో రకం DHM 121, దీని పంట కాలం 90 నుండి 95 రోజులు. ఎకరాకు దీని నుండి వచ్చే దిగుబడి 30 నుండి 32 క్వింటాల వరకు ఉంటుంది. ఇది ఆకు ఎండు, పొడ తెగుళ్ళు మరియు పూత తరువాత వచ్చే కాండం కుళ్ళు తెగుళ్లను మరియు కాండం తొలుచు పురుగును తట్టుకుంటుంది.
మరి కరీంనగర్ మక్క అనే రకం కూడా మంచి దిగుబడినిస్తుందంట కదా?
అవును, కరీంనగర్ మక్క కూడా ఒక మంచి రకం. దీని పంట కాలం 95 నుండి 100 రోజుల వరకు ఉంటుంది. దీని నుండి ఎకరాకు వచ్చే దిగుబడి 30 నుండి 35 క్వింటాళ్ల వరకు ఉంటుంది. ఇది కాండం కుళ్ళు, పొడ తెగులు మరియు ఆకు ఎండు తెగుళ్లను తట్టుకోగలదు. ఇవన్నీ కూడా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన రకాలు.
మరి మొక్కజొన్నలో మనకు సిఫార్సు చేసిన ప్రైవేట్ రకాలు ఏవి లేవా?
ఆ మొక్కజొన్నకు ప్రైవేట్ రకాలు కూడా ఉన్నాయి. అవి దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు మరియు స్వల్పకాలిక రకాలు. ఇక దీర్ఘకాలిక రకాల విషయానికొస్తే 900 M Gold, 30 B7, NK 30, Bio 9681, NK 62240, Pro 3111, MCH 36, SMH 39004, Visco 97 Gold, Pioneer 3522 మరియు Pioneer 3580. ఇక మధ్యకాలిక రకాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి కోహినూర్, ప్రభల్, Visco 855, JKMH 175, Bio 9544, MCH 2, KH 510, KH 9541, KMH 25K 60, ఇంకా NMH 1242 మరియు SSCH 12, S6217. ఇవే కాకుండా స్వల్పకాలిక రకాలు కూడా ఉన్నాయి. అవి Pioneer 3342, KH 5991, DKC 7074, JKMH 1701, MMH 133, Bio 605, సన్వామన్, Pioneer 1864, మరియు Visco 2238.
మరి ఏ నేలల్లో మొక్కజొన్న వేసుకోవచ్చు వాసవి?
మొక్కజొన్నను నీరు ఇంకే నల్ల రేగడి నేలలు, ఎర్ర నేలలు మరియు ఒండ్రు కలిగిన ఇసుక నేలలలో పండించవచ్చు. అలాగే దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు వేయాలి. దుక్కి బాగా దున్ని చదును చేసుకొని బోదినాగలితో 60 సెంటీమీటర్ల ఎడమతో బోదెలు, కాలువలు చేసుకుంటే మంచిది.
వాసవి, మొక్కజొన్నను ఎప్పుడు ఏ నెలలో వేసుకోవాలి?
మొక్కజొన్నను విత్తడానికి జూన్ నుండి జూలై 15 వరకైతే మరీ అనుకూలం. స్వల్పకాలిక రకాలను జూలై చివరి వరకు విత్తుకోవచ్చు.
వాసవి, మరి వీటిని ఎలా విత్తుకోవాలి?
వీటిని బోదెకు పైనుండి 3వ వంతు ఎత్తులో విత్తుకోవాలి. మొలకెత్తిన 10 రోజుల తర్వాత మోకాళ్ల ఎత్తుకు మొలచిన చోట ఒక ముక్కను మాత్రమే ఉంచి మిగిలిన వాటిని తీసేయాలి.
మరి విత్తుకునే పద్ధతి, ఎరువుల యాజమాన్యం గురించి కూడా చెప్పు.
సాధారణ సంకర రకాలు అయితే ఎకరాకు 8 కిలోల విత్తనం సరిపోతుంది. ఈ విత్తనాన్ని వరుసల మధ్యలో 60 సెంటీమీటర్లు ఉండేలా మరియు ఒకే వరుసలో 20 సెంటీమీటర్ల దూరంతో విత్తుకుంటే సరిపోతుంది. సాధారణ సంకర రకాలు అయితే 72 నుండి 80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషియం ఒక ఎకరాకు వర్షాకాలంలో వేసుకోవాలి.
మరి ఏ దశలలో ఈ ఎరువులు ఎంతెంత వేసుకోవాలో చెప్పు వాసవి.
అలాగే నత్రజని అయితే 3వ వంతు దుక్కిలో, ఇంకో 3వ వంతు పైరు మోకాళ్ల ఎత్తు దశలో, మిగిలిన 3వ వంతు పూత దశలో వేసుకోవాలి. ఇక భాస్వరం మొత్తం దుక్కిలో వేసుకోవాలి. పొటాష్ అయితే 1/2 వంతు దుక్కిలో, ఇంకో 1/2 వంతు పూత దశలో వేసుకోవచ్చు. జింక్ విషయానికొస్తే ప్రతి 2-3 పంటలకోసారి ఆఖరి దుక్కిలో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి.
మరి దీనిలో కలుపు ఎట్లా నివారించుకోవాలి?
కలుపు నివారణ విషయానికొస్తే మొక్కజొన్నలో విత్తిన 40 నుండి 45 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా చూసుకోవాలి. సమగ్ర కలుపు నివారణలో భాగంగా సూచించిన రసాయన కలుపు మందులు వాడాలి.
మరి అంతర్కృషి గురించి ఏం చేయాలో చెప్పు.
అంతర్కృషి విషయానికొస్తే విత్తిన 30 నుండి 35 రోజులకు పశువులతో దంతి లేదా గొర్రు లేదా కల్టివేటర్ లేదా బ్లేడ్ లేదా రిడ్జర్ నడిపి అంతర్కృషి చేసి నత్రజని ఎరువులను వేసుకుంటే తర్వాత బోదె నాగలి నడిపించడం వల్ల కలుపు నివారణతో పాటు నత్రజని పైపాటు ఎరువు సద్వినియోగమై మొక్క కుదుళ్లపై మట్టి చేర్చబడి మొక్కలు పడిపోకుండా ఉంటాయి.
మొక్కజొన్నలో అంతర మరియు వర్షక్రమ పంటల గురించి చెప్పు.
అలాగే వర్షాకాలంలో వర్షాధారం కింద అంతర పంటలుగా రెండు మొక్కజొన్న సాళ్లకు ఒక సాలు కంది లేదా ఆరు సాళ్ల వేరుశనగ లేదా పెసర లేదా మినుము లేదా బొబ్బర్లు లేదా సోయా చిక్కుడు పంటలకు ఒక సాలు మొక్కజొన్న వేసుకోవచ్చు. అలాగే పసుపు సాగు చేయు ప్రాంతాలలో మొక్కజొన్నను పసుపులో మిశ్రమ పంటగా సాగు చేయడం మంచిది. మన రాష్ట్రంలో వరుసక్రమ పంటలుగా ముఖ్యంగా వరి, మొక్కజొన్న మరియు మొక్కజొన్న వేరుశనగ సాగు చేయడం జరుగుతుంది.
మరి అయితే కలుపు నివారణకు ఏ ఏ రసాయనిక మందులు వాడాలి?
కలుపు నివారణక సాధారణ మొక్కజొన్నకు అట్రజన్ 50% ఎకరాకు 800 గ్రాముల నుండి 1 కిలో వేసుకోవచ్చు. ఇది వెడల్పాకు కలుపును నివారిస్తుంది. ఇంకోటి పెండి మిథాలిన్, దీన్ని 30% ఎకరాకు 1 నుండి 1.5 లీటర్లు విత్తిన 24 నుండి 48 గంటలలోపు తేమగల నేలపై పిచికారీ చేయాలి. ఇది వెడల్పాకు ఇంకా గడ్డి జాతి కలుపును కూడా నివారిస్తుంది. ఇది కాకుండా అలాక్లోర్ కూడా ఉంది. అలాక్లోర్ ను ఎకరాకు 50% 1 నుండి 1.5 లీటర్లు విత్తిన 24 నుండి 48 గంటలలోపు తేమగల నేలపై పిచికారీ చేయాలి. అదే మొక్కజొన్నలో అపరాలు లేదా నూనె గింజలు అంతర పంటగా వేసినప్పుడు పెండి మిథాలిన్ 30% 1 నుండి 1.5 లీటర్లు వేసుకోవచ్చు. దీన్ని విత్తిన 24 నుండి 48 గంటలలోపు తేమగల నేలపై పిచికారీ చేయాలి.
పురుగుల లక్షణాలు మరియు వాటి యాజమాన్యం గురించి చెప్పు వాసవి.
సరే, కాండం తొలుచు పురుగులకైతే విచ్చిన ఆకులపై రంధ్రాలు వరుస క్రమంలో గమనించవచ్చు. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వల్ల మొవ్వ చనిపోయి గొడ్డు మొక్కగా అంటే డెడ్ హార్ట్ గా ఏర్పడుతుంది. ఇవి కాండం తొలిచే పురుగు లక్షణాలు. ఇది 10 నుండి 20 రోజుల పైరును ఆశిస్తుంది. వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేక క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 25 నుండి 30 రోజుల పైరులో కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఎకరానికి 3 కిలోలు ఆకుల సుడులలో వేయాలి. అదే జీవ నియంత్రణ పద్ధతులు అయితే ట్రైకోగ్రామా కార్డులను ఎకరాకు 4 చొప్పున 2 విడతలుగా 12 మరియు 22 రోజుల పైరు దశలో విడుదల చేయాలి.
మరి లద్దె పురుగు సంగతేంటి?
లద్దె పురుగుకైతే ఆకులపై నుండి పచ్చని పదార్థాన్ని గీకి తినుట వల్ల ఆకులు జల్లెడాకులుగా మారి క్రమేపీ ఆకులు చీరికలుగా ఏర్పడతాయి. ఇవి వీటి లక్షణాలు. రబీ కాలంలో 7 నుండి 28 రోజుల పంటను లద్దె పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు క్వినోల్ఫాస్ ని 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక ఎదిగిన లార్వాల అదుపుకు వరి తవుడు 5 కిలోలు మరియు బెల్లం 1/2 కిలో మరియు మోనోక్రోటోఫాస్ లేదా క్లోరోపైరిఫాస్ ను 1/2 లీటరు తగినంత నీటిలో కలిపి ఉండలుగా చేసి సాయంకాలం పొలంలో చల్లాలి. ఇక జీవ నియంత్రణ పద్ధతులైతే పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయడం మంచిది. అదే కాకుండా 1 ఎకరాకు 100 NPV స్పోడాప్టెరా ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
మరి తెగుళ్ల విషయం ఏంటి?
తెగుళ్ల విషయానికొస్తే టర్సికం ఆకు ఎండు తెగులు ఏర్పడినప్పుడు ఆకులపై పొడవైన కోలాకారపు బూడిద లేదా గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. ఇవి వీటి గుర్తింపు లక్షణాలు. అధిక తేమ మరియు మంచు పడినప్పుడు ఉష్ణోగ్రత 18 నుండి 27 డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పుడు ఈ తెగులు విత్తిన 40 నుండి 50 రోజుల పంటలో కనిపిస్తుంది. వీటికి మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మరి మేడిస్ ఆకు ఎండు తెగులకైతే ఆకులపై చిన్న చిన్న మచ్చలు కోలగా ఉండి ఎరుపు లేదా గోధుమ రంగులో ఏర్పడతాయి. తేమ మరియు ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు ఈ తెగుళ్లు తీవ్రంగా ఉంటాయి. ఇక దీనికి అనుకూల వాతావరణం ఇదే. దీనికోసం మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
విన్నారుగా రైతన్నలారా, ఇది ఈ వారం చేను కబుర్లు కార్యక్రమం. వచ్చే వారం మరో విషయంతో మీ ముందుంటాం. అంతవరకు నమస్కారం.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేను కబుర్లు.
జానకి, కొన్ని మంచినీళ్ళివ్వమ్మా.
తెస్తున్నానత్తయ్య.
అవును, అసలు ఈ రోజు ఏం వంట చేసావు?
వంకాయ టమాటా కూర. ఇప్పుడే అన్నం కుక్కర్లో పెట్టానత్తయ్య.
అవునా, సరే. ఇంతకీ నీ కూతురేది? ఈరోజు అసలు కనిపించనే లేదు, ఎక్కడ పోయింది?
ఇప్పుడే ఆడుకోవడానికి వెళ్ళింది అత్తయ్య.
సర్లే, త్వరగా వంట కానివ్వు, నాకు ఆకలిగా ఉంది.
అలాగే అత్తయ్య.
అమ్మా అమ్మా.
ఏమైందమ్మా, ఎందుకేడుస్తున్నావు?
అమ్మా, నాకు చాలా తలనొప్పిగా ఉంది, నాకు చాతనవ్వటం లేదు అస్సలు.
అయ్యో, ఎందుకు? ఆడుకోవడానికి వెళ్లేటప్పుడు బానే ఉన్నావు కదా, ఇంతలో ఏమైంది?
ఏమైతది, సరిగ్గా తిండి తింటే అన్ని మంచిగానే ఉంటాయి.
అవునత్తయ్యా, కానీ ఈ మధ్య ఎందుకో నాకు కూడా చాలా నీరసంగా ఉంటుంది.
ఏదేమైనా ఈ కాలం పిల్లలకి బాగా రోగాలు వస్తున్నాయి, ఏంటో ఏమో. ఈ కాలం తిండి పద్ధతులు మారడం, ఇంకా జీవన విధానంలో మార్పులు కలగడం వలన ఈ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.
అవునత్తయ్యా, ఈ కాలంలో శ్రమ లేకుండా తయారయ్యే వంటల వైపు మొగ్గు చూపడం వల్ల ఈ అనారోగ్యాలు వస్తున్నాయి.
హా, అవును, కానీ మా కాలంలో అయితే ఇలాంటి రోగాలేమీ లేవు. అప్పట్లో అందరూ చాలా ఆరోగ్యంగా ఉండేవారు.
అవునత్తయ్యా, కానీ అది ఎలా సాధ్యమైంది ఆ కాలం వాళ్ళకి?
ఎలా అంటే ఏముంది జానకి, ఇప్పటి కాలం వారిలా అన్ని శ్రమ లేకుండా తయారయ్యే వంటకాలు తినేవారు కాదు. అసలు ఈ కుక్కర్లు గ్రైండర్లు ఆ కాలంలో లేవు కదా, కష్టపడి కట్ల పొయ్యి మీద వండేవారు.
అవునా, మరి గిన్నెలు కూడా లేకుండేనా ఆ కాలంలో?
అవును రమ్య, అప్పట్లో మేము మట్టి కుండల్లో వండేవాళ్ళం, తెలుసా?
అవునా, మరి మట్టి కుండను పొయ్యి మీద పెడితే వేడికి పగలదా నానమ్మా?
లేదు రమ్య, పగలదు. ఎందుకంటే అది ఒక ప్రత్యేకమైన మట్టితో కుమ్మరి వాళ్ళు తయారు చేసేవారు.
మరి ఇప్పుడు ఆ కుమ్మరి వాళ్ళు ఎందుకు తయారు చేయటం లేదు?
ఇప్పుడు కుమ్మరి వాళ్ళు కూడా మట్టి కుండలను తయారు చేయడం మానేశారు, ఎక్కడో చాలా అరుదుగా దొరుకుతున్నాయి. అందులో అందరి ఇండ్లలో కట్టెల పొయ్యి బదులు గ్యాస్ స్టవ్లు రావడంతో అది కూడా తగ్గిపోయింది.
అవునా నానమ్మా, మరి మనం ఈ అల్యూమినియంలో వండుకుంటున్నాం కదా, అది మంచిదేనా మన శరీరంకి?
అందులో వండుకోవడం మంచిది కాదు, కానీ వంట త్వరగా పూర్తవ్వాలని మనం అందులోనే వండుకుంటున్నాం.
అవునా అత్తయ్య, అందుకేనా మనకి అనారోగ్యాలన్నీ?
హా, అవును జానకి.
మరి ఎలా అత్తయ్య, ఈ ఇత్తడి రాగి గిన్నెలు కూడా మంచివి కావా?
లేదు జానకి, అవి చాలా మంచివి. మట్టి కుండల తరువాత శ్రేష్టమైనవి ఈ ఇత్తడి రాగి గిన్నెలే.
అవునా?
అవును, మా చిన్నతనంలో మట్టి కుండల్లోనే వండేవారు. అప్పుడు 80 నుండి 90 సంవత్సరాల వాళ్ళు కూడా చాలా గట్టిగా కళ్ళజోడు కీళ్ళ నొప్పులు మధుమేహం ఏమీ లేకుండా ఉండేవారు. మేము పెరిగే కొద్దీ రాగి ఇత్తడి గిన్నెలు వాడటం మొదలు పెట్టారు. అప్పుడు కూడా చాలా గట్టిగానే ఉండేవారు, కానీ ఈ కాలంలో అల్యూమినియంలో వండడం వలన 50 సంవత్సరాలకే కీళ్ళ నొప్పులు మధుమేహం లాంటి వాటితో బాధపడుతున్నారు.
అవునా అత్తయ్య?
హా, అవును. అప్పటి భోజనంలో వాళ్ళు ఎక్కువగా గంజి తాగేవారు, దానివల్ల కూడా వారు చాలా గట్టిగా ఉండేవారు. అప్పటి వంటలు రుచిగా ఇంకా సువాసన ఎంతో బాగుండేది. కానీ ఈ కాలంలో అన్నీ ఏదో మందులు చల్లి రుచిగా చేస్తున్నారు. అది మన ఆరోగ్యానికి చాలా చెడు చేయటంతోనే కాక మన రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది.
మరి మట్టి పాత్రల్లో రాగి ఇత్తడి గిన్నెల్లో వండడం వలన పోషక విలువలు తగ్గవా?
లేదు జానకి, తగ్గవు. మనం మట్టి పాత్రల్లో వండితే 100కి 100% పోషక విలువలు ఉంటాయి. అదే కంచులో వండినప్పుడు 97% పోషక విలువలు ఆ వంటకంలో ఉంటాయి. ఇత్తడిలో అయితే 90% పోషక విలువలు అలాగే నిల్వ ఉంటాయి. ఇందులో వండితే మనకి అందవలసిన అన్ని పోషక విలువలు మనకి లభిస్తాయి.
అవునా నానమ్మా, మరి మనం అల్యూమినియంలో వండితే ఎంత ఉంటుంది?
అల్యూమినియంలో వండితే మనకి 3-7% మాత్రమే పోషక విలువలు లభిస్తాయి. మిగిలిన 87-93% పోషక విలువలు దెబ్బతింటాయి.
అయితే మనం మట్టి కంచు ఇతల్లోనే వండడానికి ప్రయత్నించాలి కదా అత్తయ్య?
హా అవును జానకి. అంతేకాదు, ఇంకా మనం వండే అన్నం ఎప్పుడు అయినా మూసి ఉన్న గదిలో చేయకూడదు.
అవునా, ఎందుకత్తయ్య?
హా అవును, పూర్వం వామనాచార్యులు చెప్పిన దాని ప్రకారం ఏ ఆహారమైనా వండేటప్పుడు గాలి వెలుతురు పడాలి అంట. వండేటప్పుడు అది లేకుంటే తినే తిండి విషంతో సమానం అంట. ఈ రకం వంటలు తింటే అది మెల్లిగా మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది.
అవునా, అందుకేనా ఇలాంటి అనారోగ్యాలు వస్తున్నాయి? మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తాం కాబట్టి అది మూత మూసి ఉంటుంది కాబట్టి గాలి వెలుతురు ఏది వెళ్ళదు, అందుకే అనారోగ్యాలు వస్తున్నాయన్నమాట.
సరిగ్గా చెప్పావు జానకి. అవును, అది మన ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. అసలు ఆయుర్వేదం ప్రకారం ఏ గింజ పండటానికి ఎక్కువ సమయం తీసుకుంటుందో అదే గింజ ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది అంట. అది ప్రకృతి ధర్మం. అసలు గింజలోని పోషక పదార్థములు మన శరీరంలోకి పూర్తిగా చేరాలి, అంటే ఆ గింజలు వండబడాలి, మెత్తబడితే సరిపోదు.
అవునా, అయితే మరి మనం వండే వంట ప్రెషర్ కుక్కర్లో చాలా త్వరగా అవుతుంది కదా, అయితే పోషక విలువలన్నీ అందులో ఉండవన్నమాట.
హా అవును జానకి, ఈ కాలం వాళ్ళు మన ఆచార పద్ధతులు నాగరికత మర్చిపోతున్నారు, అందుకే ఇన్ని అనారోగ్యాలు బాధలు. కానీ మన పూర్వీకులు వారి ప్రాచీన కాలం నుండి మట్టి పాత్రలలో వండి దేవుడికి నైవేద్యంగా సమర్పించేవారు. ఎందుకంటే మట్టి అంత పవిత్రమైనదన్నమాట. అందులో వండితే మనకి 18 రకాల సూక్ష్మ పోషకాలు లభిస్తాయి. కానీ ఈ కాలంలో ఆ మట్టిని కూడా కలుషితం చేస్తున్నారు, దాని వలన మన ఆరోగ్యం దెబ్బతింటుంది, లేనిపోని రోగాలు అన్నీ వస్తున్నాయి.
అవునత్తయ్య, నిజమే.
ఇంకోటేంటంటే జానకి, మట్టి పాత్రలో వండిన వంట తింటే మధుమేహం వ్యాధి ఎలాంటి దశలో ఉన్నవారికైనా సుమారు కొన్ని నెలలలోనే ఖచ్చితంగా విముక్తి లభిస్తుంది.
అవునా అత్తయ్య? సరే, అయితే మనం కూడా ఈరోజు నుండి మట్టి పాత్రల్లో వండుకుందాం. అలాగే వండే వంట మీద గాలి సూర్యరశ్మి పడేలా మన వంటింటి గదిని నిర్మించుకుందాం.
అవును జానకి, అలాగే చేద్దాం.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచుల్లో క్యాప్సికమ్ చట్నీ తయారీ విధానం తెలుసుకుందామా? శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే క్యాప్సికమ్ చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు తయారీ విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. క్యాప్సికమ్ చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు: క్యాప్సికమ్ 2, వేయించిన మెంతుల పొడి 1/2 చెంచా, ఇంగువ 1/2 చెంచా, నిమ్మరసం సరిపడినంత, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నువ్వుల నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 చెంచా, ఆవపొడి 1 చెంచా. అందరూ రాసుకుంటున్నారు కదా, మీ అందరి కోసం కావలసిన పదార్థాలు మరోసారి: క్యాప్సికమ్ 2, వేయించిన మెంతుల పొడి 1/2 చెంచా, ఇంగువ 1/2 చెంచా, నిమ్మరసం సరిపడినంత, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నువ్వుల నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 చెంచా, ఆవపొడి 1 చెంచా. ఇక మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. క్యాప్సికమ్ ను కడిగి తుడిచి చిన్న ముక్కల్లా కోసుకోవాలి. బాణల్లో నూనెను వేడి చేసి ఆవాలు వేయించాలి. ఆవాలు చిటపడలాడిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు చిటికెడు ఉప్పు వేసి మూత పెట్టి మంట తగ్గించాలి. క్యాప్సికమ్ ముక్కలు బాగా మగ్గిన తర్వాత మెంతిపొడి, ఆవపొడి, తగినంత ఉప్పు, కారం, ఇంగువ వేసి కలపాలి. 5 నిమిషాలకు నూనె పైకి తేలుతుంది, అప్పుడు దించేసి నిమ్మరసం పిండాలి. ఈ చట్నీ 2-3 రోజుల వరకు ఉంటుంది. దీన్ని దోశల్లోకి అన్నంలోకి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. విన్నారు కదా క్యాప్సికమ్ చట్నీ తయారీ విధానం? మీ అందరి కోసం తయారీ విధానం మరోసారి. క్యాప్సికమ్ ను కడిగి తుడిచి చిన్న ముక్కల్లా కోసుకోవాలి. బాణల్లో నూనెను వేడి చేసి ఆవాలు వేయించాలి. ఆవాలు చిటపడలాడిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు చిటికెడు ఉప్పు వేసి మూత పెట్టి మంట తగ్గించాలి. క్యాప్సికమ్ ముక్కలు బాగా మగ్గిన తర్వాత మెంతిపొడి, ఆవపొడి, తగినంత ఉప్పు, కారం, ఇంగువ వేసి కలపాలి. 5 నిమిషాలకు నూనె పైకి తేలుతుంది, అప్పుడు దించేసి నిమ్మరసం పిండాలి. ఈ చట్నీ 2-3 రోజుల వరకు ఉంటుంది. ఇక మనం దీనిలోని పోషక విలువలు ఆరోగ్య లాభాలేంటో తెలుసుకుందాం. పోషక విలువలు: నీరు అధిక శాతంలో ఉంటుంది, పిండి పదార్థాలు క్యాలరీలు ఎక్కువగా లభిస్తాయి. ఆరోగ్య లాభాలు: కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు, రక్తహీనత సమస్యను తగ్గించుకోవచ్చు, విన్నారు కదా క్యాప్సికమ్ చట్నీలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలు? మరింకెందుకు ఆలస్యం, త్వర త్వరగా చేసేసుకోండి. వచ్చే వారం మరో వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞానగణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, సహజ యాస్ప్రిన్ అని ఏ పండును పిలుస్తారు? ఏ దానిమ్మ, బి అరటిపండు. దీనికి సరైన సమాధానం ఏ దానిమ్మ. గత వారం రెండవ ప్రశ్న, బత్తాయి పండులో ఎంత శాతం విటమిన్ సి ఉంటుంది? ఏ 99%, బి 139%. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి 139%. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు ఎవరూ లేరు. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు పుర్రా రవీందర్, సిద్దిపేట్ ప్రభాకర్ హనుమకొండ, డాక్టర్ స్వరూప దోమల్గూడ, ఎం శ్రీకాంత్ పెద్దపల్లి, ఈశ్వర్ కాకినాడ. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు రమ్య కరీంనగర్. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగణిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, వరి పంటలో చీడపీడలు ఆశించకుండా పంటకు గాలి తగిలేలా చేసే పద్ధతి. ఏ పాయలు తీయడం, బి చిక్కునారు పోసుకొనుట. ప్రశ్న మరోసారి, వరి పంటలో చీడపీడలు ఆశించకుండా పంటకు గాలి తగిలేలా చేసే పద్ధతి. ఏ పాయలు తీయడం, బి చిక్కునారు పోసుకొనుట. ఈ వారం రెండవ ప్రశ్న, అపరాలలో కలుపు నివారణకు వాడవలసిన కలుపు నాశిని మందు. ఏ అట్రాజిన్, బి పిండి మితాలిన్. ప్రశ్న మరోసారి, అపరాలలో కలుపు నివారణకు వాడవలసిన కలుపు నాశిని మందు. ఏ అట్రాజిన్, బి పిండి మితాలిన్. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని, మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరోసారి 9550704672కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.